మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం నవంబర్ 26, 2019 ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి మళ్ళీ ఒక సరికొత్త ఎపిసోడ్. మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ఎప్పటిలాగానే మైండ్ మీడియా భారతీయత మన బాధ్యత ప్రోగ్రాం వింటూ ఆదరిస్తున్నటువంటి శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మైండ్ మీడియా యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వారం షో స్టార్ట్ చేద్దాము. ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం ముందరగానే సహదేవ్ కూనపులి గారు, వెల్కమ్ టు ద షో సార్.
నమస్కారం అండి వెంకట్ గారు,
వెల్కమ్ టు ద షో సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా?
ఆడియో బాగున్నామండి. ఆడియో క్లియర్ ఉందా అండి?
క్లియర్ గా ఉంది సార్. అలాగే ఈ వారం శ్రోతలకు ఒకసారి మనం మాట్లాడుకునే టాపిక్ గురించి ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం సార్.
అలాగేనండి.
గత 4-5 వారాలుగా మనం చాలా వరకు డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత కొంతవరకు అయోధ్య రామ మందిరం విషయం కానీ, అలాగే భగవద్గీత పుస్తకం ఒకళ్ళు మన ఫ్రెండ్ నరేష్ అభినేత్రి గారు భగవద్గీత పుస్తకాన్ని సులువైన భాషలో రాయటం, సో అలాగే అంతకుముందల షోస్ లో కూడా వెస్ట్ బెంగాల్ లో ఉన్న హిందూ పాపులేషన్ గురించి, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే సౌత్ ఇండియాలో ఉన్న హిందూ పాపులేషన్ గురించి, దీని 2011 సెన్సెక్స్ స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం లాస్ట్ షోలో. పాత షోస్ వినాలనుకున్న శ్రోతలు ఉంటే కనుక mindmedia.com కి లాగిన్ అవ్వండి. mindmedia.com లోకి లాగిన్ అయితే భారతీయత మన బాధ్యత ఒక సెపరేట్ కేటగిరీ ఉంటుందండి, ఆ కేటగిరీలోకి మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, youtube.com లోకి వెళ్ళి మీరు మైండ్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మైండ్ మీడియా వెంకట్ ఊటుకూరి టైప్ చేసిన నా ప్లేలిస్ట్ వస్తుంది. అలాగే ఈ వారం ఒక సరికొత్త మన భారతీయత గురించి ఒక సరికొత్త దృష్టికోణంలో నుంచి ఆలోచించి ఒక విభిన్నమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చామండి. ఈ వారం టాపిక్ మనకి చాలా చాలా సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి హిందూ సమాజం, లేకపోతే మిగతా రిలీజియన్స్ కూడా ఎంతో ఒక క్రిటికల్ అండ్ కాంప్లెక్స్ స్టేజ్ లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే ఈ యాక్ట్ గురించి మనం ఇవాళ సహదేవ్ కూనపులి గారితో మాట్లాడుతున్నాం. చాలా వరకు సహదేవ్ కూనపులి గారి గురించి శ్రోతలందరికీ బహుశా తెలిసే ఉంటది. హీఈస్ ఆల్వేస్ బీన్ అవర్ వెల్ విషర్ ఫర్ మైండ్ మీడియా అండ్ భారతీయత మన బాధ్యత. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకి ఈ టాపిక్ గురించి మనం శ్రోతలకు ఒక్కసారి కాంటెక్స్ట్ ఇద్దాము. అసలు ఎందుకు ఈ టాపిక్ మనం ఎందుకు చేస్తున్నాము, దీని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మనం యాక్చువల్ టాపిక్ లోకి వెళ్దాం సార్. ఇది ఈ టాపిక్ నాకు వినంగానే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇప్పుడు మనకి చాలా వరకు అందరికి తెలిసినట్టుగానే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే ఏ మతాన్ని అయినా సరే ఆచరించే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. కానీ మళ్ళీ దానికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఒక సపరేట్ యాక్ట్ గా చేయాల్సిన ది కాంటెక్స్ట్ ఏంటి సహదేవ్ గారు?
అయితే రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలు తర్జన భర్జన పడి ఇవాళ మనకు కనిపించే రాజ్యాంగం తయారు చేసింది.
అవును.
ఈ రాజ్యాంగంలో ఒక పదం ఉన్నది, అయితే ప్రాథమిక హక్కులైనటువంటి రకరకాల ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా మత స్వేచ్ఛను కూడా ప్రసాదించారు మనకి. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు తీసుకోవచ్చు అని. అందులో అది డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఒక పదం ప్రాపగేట్ అనే పదం ఒకటి కలిపారు. ఆ ప్రాపగేట్ అనే పదం కలిపేటప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది ఆ సభ్యుల మధ్యలో జరిగి, అసలు ఈ పదం ఉంచాలా వద్దా అన్నటువంటి చర్చ జరిగి చివరికి అది రకరకాల కాంప్రమైజ్లు అయిన తర్వాత ప్రాపగేట్ అనే పదాన్ని పెట్టారు.
ఓకే,
ఈ పదం పెట్టిన తర్వాత పెట్టేటప్పుడే ఒక సభ్యులు మతం అనేది ఒక వ్యక్తికి తన యొక్క సృష్టికర్తకి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభూతి, దాన్ని ప్రజా జీవనంలో తీసుకురావడం తప్పు, మతం అనేది ఇంట్లో చేసుకోవాలి బయట ప్రచారం చేసేది కాదు అని తాజముల్ హసైన్ అనేటువంటి ఒక సభ్యుడు ఆక్షేపించారు. ఇలా చాలా సభ్యులు ఆక్షేపించారు. కానీ ఒక ఒక పర్టికులర్ మతం వారు బాగా ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఈ పదం ఉంటేనే మేము సంతృప్తి చెందుతాము అంటే కాంప్రమైజ్ కింద రాజీ పడి ఆ ప్రాపగేట్ అనే పదాన్ని వారు పెట్టారు. అయితే ప్రాపగేట్ అనే పదాన్ని పెట్టినందుకు ఏం జరిగిందంటే, ఎవరైతే దగ్గరుండి ఈ పదాన్ని దూర్చారో రాజ్యాంగంలో, వారు ఈ ప్రాపగేట్ అనే పదంలో మత మార్పిడి కూడా ఉంది, మత వ్యాప్తి అనే పదంలోనే మత మార్పిడి ఇమిడి ఉంది, ఇట్ ఈస్ ఇన్బిల్ట్ అని వాళ్ళు ఆర్గ్యూ చేశారు.
ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అంటే ప్రాపగేట్ అంటే ఇప్పుడు నా మతం గురించి నేనేమనుకుంటున్నాను, మత ప్రచారం చేయటము, మత ప్రచారానికి అంటే మత మార్పిడికి అంటే అది ఎట్లా, నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా పాయింట్.
అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, అది వాళ్ళ యొక్క నిర్వచనం. అది
వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మత ప్రచారం అంటే మత మార్పిడి అన్నట్లు.
అవును. అయితే ఇది మొదటిసారి మన 1968-70 ఆ ప్రాంత తర్వాత ఈ యొక్క మత మార్పిడి అనేది చాలా ఒక పెద్ద వ్యాప్తి చెంది పెద్ద ఎత్తున విజృంభించి అది సమాజంలో చాలా సమస్యలు తెచ్చిపెడుతుంటే కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం మొదలెట్టాయి.
అవునండి, అవును. సాదే గారు, ఇక్కడ మనం మిమ్మల్ని ఆపుతాను. మనం ఆల్రెడీ దీని గురించి కూడా విస్తృతంగా మీరే మీతో మనం ఒక చర్చ ఒక షో కూడా చేశాము, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మీద, అలాగే 25 ఆర్టికల్, సో వీటన్నిటి మీద ఒక 19A ఆర్టికల్ మీద ఒక పెద్ద చేసాము. శ్రోతలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఎపిసోడ్ కూడా మీరు ఒకసారి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని మీరు టైప్ చేసినా కూడా భారతీయత మన బాధ్యతలు మీకు ఆ షో దొరుకుతుంది. ఆ షో గురించి కూడా మనకి చాలా ఎగ్జాంపుల్స్ తో కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు సాదేవ్ గారు.
అయితే 1968-70 తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసిందండి, మత మార్పిడిని నియంత్రణ చేసింది. అంటే మతం మారినప్పుడు అవలంబించాల్సినటువంటి ప్రక్రియ, పద్ధతి, ప్రొసీజర్ అంతా కూడా క్రోడీకరిస్తూ ఒక చట్టం చేసింది ఆ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
చేసిన.
భారతదేశ చరిత్రలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అండి.
స్వాతంత్రం
రాకముందు ఎవరైతే ఈ బ్రిటిష్ పరిపాలన ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా చట్టాలు చేయలేదు. ఎందుకంటే వారి దగ్గరుండి మత మార్పిడిని, ఒక పర్టికులర్ మతాన్ని ముందుకు తోసినవారు కాబట్టి వారేం చేయలేదు. అయితే ఎవరైతే మన నేటివ్ ప్రిన్సెస్, మన రాజులు ఉన్నారో, మన యొక్క వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ముఖ్యంగా ఇవాళ ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ ప్రాంతాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1936లో మొదలుపెట్టి అప్పుడప్పుడు ఈ మత మార్పిడి నియంత్రణ నిషేధం అన్న రకరకాల చట్టాలు చేసుకున్నారు వాళ్ళు. అయితే భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ రాజ్గర్ స్టేట్ యాక్ట్ 1936, పాట్నా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 1942, సర్గుజా స్టేట్ యాక్ట్ 1945, ఉదయపూర్ స్టేట్ 1946, ఇలా చేసుకున్నారు వాళ్ళ రాజ్యాల్లో చేసుకున్నారు వాళ్ళు. మన దేశం స్వాతంత్రం వచ్చి ఈ కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత మొట్టమొదటి చట్టం మధ్యప్రదేశ్ లో జరిగినప్పుడు అక్కడ వారు ఒక సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టులో ఓడిపోతే ఆ వర్గం వారు సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు, ఈ మతం మార్పిడి నియంత్రణ చేయడం తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం, మాకు మత వ్యాప్తి చేసే పదంలోనే మతం మార్చేటువంటి హక్కు ఉంది అని సుప్రీంకోర్టులో కూడా వాదించారు. అది ఒక ఫేమస్ కేసు, దాన్ని రెవరెండ్ స్టానిస్లాస్ వర్సెస్ మా స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ అదర్స్ అని అంటారు. ఇది సుప్రీంకోర్టులో 1977లో తీర్పు వచ్చి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పారు మత మార్పిడికి మత వ్యాప్తికి చాలా తేడా ఉంది, మీరు ఇలా మత వ్యాప్తిలో మత మార్పిడి ఉంది అంటే ప్రతి ఒక్కరూ చేస్తారు, వేరే వాళ్ళకి లేదని మీరు ఎలా చెప్తారు? మీకున్న హక్కులు వేరే వాళ్ళకు ఉన్నాయి కనుక మీరు మత వ్యాప్తిలో మత మార్పిడి అన్న పదం ఉంది అని అంటే అదే హక్కు అందరికీ వర్తిస్తుంది కనుక ఇది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం అది కాదు.
అవును, అంటే ఇప్పుడు ఒక రకంగా అట్లా ఆలోచించినా కూడా సార్, అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక మతానికి ఉంటే కనుక వేరే మతానికి కూడా ఉంటే ఇక ఇక మైనారిటీ మెజారిటీ అనేది ఏముంటది? ఏముండదు కదా, అంతా ఒకటే అయిపోతుంది.
అయితే
ట్రూ ఫ్యాబ్రిక్ ఆఫ్ సెక్యులరిజం అనేది పోతుంది సార్. యాక్చువల్
పోతుంది. ఎవరు పడితే వారు అవతల వారి మతాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ప్రార్థనా మందిరాల ఇళ్లలో దూరి నాకు ప్రాథమిక హక్కు ఉంది అని అది పెద్ద రక్తరక్త అయిపోతుంది అది.
అవును,
అయితే ఇది రాను రాను ఏం జరిగిందంటే ఇది వివిధ దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల ఈ మత మార్పిడి నియంత్రణ చేయాల్సి వచ్చిందండి. ఉదాహరణకి చాలా చాలా మటుకు కామన్ గా ఉండేటువంటి కారణం వచ్చేసి ఈ వెనుకబడిన తరగతులు, ఆదివాసులు, తర్వాత పరిస్థితులు బాగాలేని వాళ్ళని మత మార్చడం ఒక కామన్ ఫ్యాక్టర్ అక్రాస్ ది కంట్రీ, దేశవ్యాప్తంగా అది ఒక మెయిన్ రీజన్. రెండోది
అంటే ఇప్పుడు అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, హరిజన గిరిజనులు, సో అంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే గనక బీసీల దగ్గరకు వచ్చారు, కొన్ని ప్రాంతాల్లో అయితే గనక అదర్ క్యాస్టుల దగ్గర కూడా వచ్చేసారు, అంటే కమ్మారెడ్డి, బ్రాహ్మిన్స్, వైశ్యాస్, సో ఇలా ప్రతి కమ్యూనిటీ దగ్గర కూడా ఇది ఉందండి.
అయితే ఇదేం జరిగిందంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈశాన్య రాష్ట్రాలను తీసుకుంటే అంటే మనకు నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ ప్రాంతాల్లో తీసుకుంటే అక్కడ మత మార్పిడి అనేది దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని విరోధించి దేశం నుంచి విడిపోయేటువంటి ఒక శక్తిగా ఎదిగింది అక్కడ ఈ మత మార్పిడి చేసేటువంటి వ్యవస్థ.
అవునండి, అవును. దాని మీద కూడా మనం ఒకసారి భారతీయత మన బాధ్యతలో కంప్లీట్ షో చేసాము, ఎందుకు ఎందుకు హిందూయిజం అనేది లేదు అని చెప్పి ఒక టోటల్ ఎపిసోడ్ చేసాం సార్.
అలాగే ఇప్పుడు ఈ వివిధ రాష్ట్రాలు చేసిన చట్టాల్లో మనం చూస్తే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వారు ఒక చట్టం చేసుకున్నారండి. అరుణాచల్ ప్రదేశ్ వారు ఏం చేశారంటే వాళ్ళ చట్టంలో ఫోకస్ తర్వాత ఎంఫోసిస్ అంతా కూడా ఇండిజినస్ ఫెయిత్ మీద ఉంది.
ఓకే,
ఇప్పుడు ఈ మతం మార్చేవారు ఏం చెప్పేవారంటే ఈ ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి మతము ఉండదు, వాళ్ళు ఏ మతానికి చెందిన వారు గారు, వాళ్ళకి మతాలే ఉండవు, నమ్మకాలే ఉండవు, వాళ్ళకి పండగలు ఉండవు, వాళ్ళు ఏదో లేస్తారు, తింటారు, అడవుల్లో వేటకెళ్తారు, ఒక అలాంటి జీవనం సాగిస్తున్నారు కాబట్టి మేము మతం మార్చట్లేదు, మతమే లేని మనుషులకి మేము మా మతాన్ని ఆపోదిస్తున్నాము, అప్పజెప్తున్నాం అని చెప్పారు వాళ్ళు.
ఓకే, మార్చడం అనేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి సో వాళ్ళు మార్చడం అనేది లేదు, సో దే ఆర్ ఫ్రెషర్స్ అన్నమాట యాక్చువల్ గా.
సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చట్టాలు చూస్తే వారు ఈ ఇండిజినస్ ఫెయిత్ అనేటంటే ఆదివాసి నమ్మకాల ఉన్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి మీద ఆ చట్టం ఫోకస్ పెట్టింది.
ఓకే,
అలాగే ఇప్పుడు ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో 2006లో చేసి మన చట్టాన్ని తీసి మళ్ళీ కొత్త చట్టం చేశారండి. అయితే ఉత్తరాఖండ్ లో 2018లో చేశారు. ఇన్ఫాక్ట్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కన్వర్షన్ ఫర్ మ్యారేజ్ మీద ఫోకస్ ఎక్కువ ఉందండి. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి సమస్యలు, తర్వాత న్యాయస్థానం ముందు వచ్చినటువంటి కేసులన్నీ కూడా బీద ఇంటి పిల్లల్ని కాని ఆడమగ పిల్లల్ని కాని మీరు మతం మారితే మా మతంలోకి వస్తే మేము చక్కటి వరుణ్ణి చూసి, పిల్లల్ని చూసి మీ పిల్లాడికి పెళ్లి చేయించి చక్కగా జీవితంలో వాళ్ళకి స్థిరపడేట్టు చేస్తాం అన్నటువంటి ఒక ఒక అల్యూర్మెంట్, ఒక ఒక మిఠాయితో వాళ్ళ ముందు మత మార్పిడి జరిగింది ఈ రాష్ట్రాల్లో.
ఉత్తరాఖండ్ అండి హిమాచల్ ప్రదేశ్.
హిమాచల్, అలాగే ఈ లవ్ జిహాద్ అనేటువంటి ఒక పదం ఈ మధ్యలో వెలుగులోకి వచ్చింది. ఈ లవ్ జిహాద్ అనే పదం కూడా ఇది ఎవరు హిందువులు కానీ సంఘ పరివార్ వాళ్ళు కానీ తయారు చేయలేదు. ఈ పదాన్ని కేరళ హైకోర్టులో ఒక జడ్జి ఒక 300-400 కేసులు పరిశీలించిన మీదట ఆయన ఈ పదం తయారు చేశారు లవ్ జిహాద్ అనే పదం.
అవునండి అవును.
అయితే
ఇంకొక
ఉత్తర
సహదేవ్ గారు ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ, యాక్చువల్ గా కేరళలో నాకు గుర్తొస్తున్న పాయింట్ ఏంటంటే, మనం ఈ డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు కేరళలో మైనారిటీ కమిషన్ హెడ్ ఎవరైతే క్రిస్టియన్ ఉన్నారో ఆయన ఏం చేశారంటే, మొన్న ఈ మధ్య April 19 అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారు. ఏప్రిల్ కాదు సారీ, జూలైలోనో ఆగస్టులోనో ఒక లెటర్ రాశారు. ఏమనంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ కూడా వచ్చింది అది, ఏమనంటే అక్కడ ఉన్న వాళ్ళు క్రిస్టియన్ అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసి సుమారు ఈ 10 సంవత్సరాల్లోనే అఫీషియల్ గా 4,000 cases బయటపడి అని చెప్పేసి ఆయనే అఫీషియల్ గా ఒక లెటర్ రాయటం కూడా జరిగింది యాక్చువల్ గా.
అవునండి అవును, ఆయనే చేశారు. ఎందుకంటే 4,000-5,000 ప్రతి ఏడాది అమ్మాయిలు మాయమైపోతున్నారు, ఏ ఊర్లో ఉన్నారో తెలియకుండా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో చట్టం అయితే హైకోర్టు వారు చేయమంటే చేశారండి. ఉత్తరాఖండ్ హైకోర్టు ముందు కొన్ని కేసులు వచ్చాయి, అమ్మాయిలని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి లవ్ జిహాద్ లో ట్రాక్ చేస్తే కొంతమంది ఈ అమ్మాయిల తరఫున కేసు వేశారు. కేసు వేస్తే అప్పుడు జడ్జి అక్కడ సాక్ష్యాలు వాళ్ళ ముందు నిల్చోబెట్టి వాళ్ళని అడిగిన ప్రశ్నల్లో జడ్జీలు చాలా షాక్ కి గురయ్యారు, అంటే విసిపోయారు. ఇది అమ్మాయిలు మీ పేరేంటమ్మా అని అడిగితే వాళ్ళు హిందూ పేరు చెప్తున్నారు, కానీ వాళ్ళ తరఫున వచ్చినటువంటి ముస్లిం తరఫున వచ్చిన వాళ్ళేమో ఆ అమ్మాయిలను మతం మార్చిన ఈ ముస్లిం పేర్లు చెప్పారు. అయితే ఈ 5-6 అమ్మాయిలని నిల్చో బోన్లో అక్కడ సాక్ష్యం బోన్లో నిల్చోబెట్టి వివిధ ప్రశ్నలు అడిగితే, మేము రిజిస్టర్డ్ మ్యారేజ్ చేస్తున్నాం అంటే సంతకాలు పెట్టామండి కాగితాలు, మాకు ఇస్లాం గురించి తెలియదు, ప్రాఫెట్ గురించి తెలియదు, ఖురాన్ గురించి తెలియదు, నా పేరు షబ్బు, నా పేరు ఖుష్బు, వాళ్ళు ఏదో పేరు చెప్తున్నారు, నా పేరు ఖుష్బు, అలా ఏదో ఒక హిందూ పేర్లు చెప్పారు వాళ్ళు. నేను మతమే మారలేదు అంటే, అబ్బాయి నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను, ఆ సంతకాలు పెట్టమన్నారు పెట్టాను, ఇప్పుడు కోర్టులో వచ్చి వాళ్ళు నేను మతం మారానని చెప్తున్నారని అమ్మాయిని సాక్ష్యం ఇచ్చారు. ఉత్తరాఖండ్ హైకోర్టు వారు ప్రభుత్వాన్ని ఇది పరిస్థితి బాగాలేదు, మీరు ఏదైనా చట్టం తీసుకురండి అని చెప్తే, ఉత్తరాఖండ్ వారు కూడా అంతకుముందు గుజరాత్ తర్వాత ఇతర రాష్ట్రాల్లో పాస్ అయినటువంటి చట్టాలను తీసుకుని దాంట్లో వచ్చిన వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా మార్పులు చేసుకుని వాళ్ళు చట్టంగా చట్టం చేశారు. అయితే లేటెస్ట్ గా చెప్పండి.
లేదు లేదు, అదే ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, అసలు హిమాచల్ ప్రదేశ్ 2019 సార్ ఈ చట్టం చేసింది, అసలు ఈ చట్టం బ్యాక్గ్రౌండ్ ఏంటి?
2006-7 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఒక మతమార్పిడి చట్టం అక్కడ చేశారు ఆ రాష్ట్రంలో. అయితే ఆ చట్టం చాలా బలహీనంగా ఉంది, ఆ చట్టం ఉన్నా కూడా మత మార్పిడిలు ఎక్కువయ్యాయి కానీ తగ్గలేదు. తర్వాత ఏదైతే ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్, ప్రలోభము, వేరా తర్వాత ఇలాంటి కారణాల వల్ల జరిగే మతం మార్పులు ఎక్కువైనాయి అని తగ్గలేదు.
సార్ ఇక్కడ ఇంకొక బేసిక్ క్వశ్చన్ అండి సహదేవ్ గారు
చెప్పండి,
ఇప్పుడు ఈ ఈ మత మార్పిడి అంటే లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది స్టేట్ పరిధిలోకి వస్తుందా, సెంటర్ పరిధిలోకి వస్తుందా?
ఈ లా అంటే ఇది లా అంటే భారత రాజ్యాంగంలో మొత్తం 3 విభాగాలు ఉన్నాయండి, లిస్టులు అంటారు. అంటే ఏ సబ్జెక్ట్ ఎవరు కంట్రోల్, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయండి.
ఓకే,
అంటే ఈ 3 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తమ పని తాను చేసుకోవడానికి వీలుగా ఇలా విభజించారు. అయితే ఏదన్నా దేశం మొత్తం పనికొచ్చేటువంటి ఇష్యూ ఏదన్నా ఉంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు,
చేయొచ్చు. ఓకే,
చేస్తే అది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను అతిక్రమించి అది ఫోర్స్ లోకి వస్తుంది,
అంటే సూపర్ సీడ్ చేస్తుంది. అవును,
సూపర్ సీడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ హిమాచల్ ప్రదేశ్ లో కొత్త చట్టం చేసుకొచ్చినప్పుడు వీళ్ళు ఇప్పటిలో జరిగిన అనుభవాలు, పాత చట్టాల అనుభవాలు పోయిన నెల ఆగస్టు నెలలో చట్టసభలో వాళ్ళు దాని తీర్మానం చేసి బిల్లు ఆమోదించారు. గవర్నర్ గారి ఆమోదం అంతా జరిగేసరికి నవంబర్ వచ్చేసింది, నవంబర్ 2019 వచ్చింది.
ఓకే, అంటే ఇప్పుడు ఇది ఇది యాక్ట్ అండి, ఇది
ఇది యాక్ట్ అయిపోయింది, నోటిఫై అయిపోయింది, గెజెట్ లో నోటిఫై అయింది, గవర్నర్ ఆమోదం జరిగింది, దాని కింద నోటిఫికేషన్ జరిగిపోయింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో వరకు ఇది ఒక చట్టం. ఇప్పుడు
ఏముంది సార్ ఈ చట్టంలో ఏంటి వివరాలు?
చట్టంలో చట్టాల్లో ఉన్నటువంటి విషయాలతో పాటు కొన్ని ఎక్స్ట్రా కొన్ని కొత్త విషయాలు జోడించారండి. అంటే మనం గుజరాత్ చట్టంలో ఉన్నటువంటి రెండు విషయాలు ముఖ్యంగా మనం ఫోకస్ పెట్టాలి. ఒకటి ఫోర్స్ అంటే బల ప్రదర్శన. బల ప్రదర్శన అన్నది ఫోర్స్ ని డిఫైన్ చేసేటప్పుడు includes a show of force or threat of injury of any kind to the person converted or sought to be converted or to any other person or property including threat of divine displeasure, deva agrahamu or social excommunication in a samajam nunchi vidhistham. Idi force ki definition undi.
Okay, mee voice koncham akkada break avutundi sir, but cheppandi.
డిస్ప్లెజర్ అనేది ముఖ్యమైన పదం అండి ఇక్కడ.
ఓకే, అంటే డిస్ప్లెజర్ అంటే ఏంటి సార్? అంటే డివైన్ డిస్ప్లెజర్ అంటే ఏంటి సార్ గారు?
చెప్తానండి. డివైన్ డిస్ప్లెజర్ ఇస్ ఫోర్. డివైన్ డిస్ప్లెజర్ అంటే ఒక మీకు దేవుడు మీ చర్యల వల్ల ఆగ్రహించుకుంటాడు. మీరు చేసే పనులు, మీరు చేసే పూజా పద్ధతులు, విధానాల వల్ల దేవుడికి కోపం వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఆకాన్ని తీసుకెళ్తాడు, మీరు నమ్ముకున్న దేవుడు బలహీనుడు, అసంపూర్ణుడు, మిమ్మల్ని రక్షించలేడు. ఇది అంటే దైవానికి ఆగ్రహం కల్పించే పనులు మీరు చేస్తున్నారు.
ఓకే, అంటే దేవుడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయటం.
బ్లాక్మెయిల్ అన్నమాట. దాని డివైన్ డిస్ప్లెజర్ కింద డిఫైన్ చేయబడిందండి. ఇప్పుడు మా దేవుడిని రక్షకుడుగా అంగీకరిస్తేనే మీరు స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు, మీరు పాపాకుడిగా ఉండిపోతారు. మా దేవుణ్ణి అంగీకరించకపోతే శాశ్వతంగా నరకంలో సల్ఫర్ కాగే నూనెలో వేయించబడతారు. ఇలాంటి మాటలు చెప్పడం అన్నది మీరు చేసే ప్రస్తుతం మీ నమ్మకాలు, మీ పూజా పద్ధతుల వల్ల మీరు దేవుడి ఆగ్రహానికి గురి అవుతున్నారు అని చెప్పడం ఫ్రాడ్ కింద, ఇది ఫ్రాడ్ లో కలిపారండి.
ఓకే, అంటే దట్స్ లీగల్ లా, అది ఆ వర్డ్ అట్లాంటి కూడా తప్పు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో.
గుజరాత్ లోంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో లేటెస్ట్ చట్టంలో కూడా ఇన్ఫాక్ట్ డివైన్ డిస్క్లోజర్ అనే పదం భారత శిక్షా స్మృతి సెక్షన్ 598 లో ఆల్రెడీ ఉంది, కొత్తది కాదు.
ఓకే ఓకే,
ఈ మత స్వేచ్ఛ నియంత్రణ చట్టాల్లో నుంచి వచ్చిన ఆలోచన కాదు అది. దేవుడికి ఆగ్రహం కలిగిస్తున్నాం అన్న పదం వాడి ఎవరిని బెదిరించితే అది చట్టవిత నేరం అన్నది భారత శిక్షా స్మృతి, ఇండియన్ క్రిమినల్ కోడ్ లోనే ఉంది, సిఆర్పిసిలోనే ఉంది.
ఓకే,
అది ఎవరు పట్టుకోలేదు ఇప్పటిదాకాను. అలాగే ప్రలోభం అంటే ఇండ్యూస్మెంట్, ఇచ్చి మతం మార్చడం, మత మా మతంలోకి రా అని చెప్పడం అన్నది, అది ఎలా ప్రిఫైన్ చేశారంటే ఎనీ టెంప్టేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనీ గిఫ్ట్ gratification, material benefit, cash, kind or employment, free education in reputed school, easy money, better style, divine pleasure. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రభావంలో డివైన్ ప్లెజర్ ఉందండి. డివైన్ ప్లెజర్ అనేది కొత్త ఆలోచన ఇప్పుడు.
ఓకే,
అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రభావం ఎరవేయడంలో ధనము, వస్తు, పాఠశాల, కళాశాల ఉచిత అనుమతి, వైద్య సదుపాయాలు, ఉద్యోగాలు ఇప్పించడం, ఇలాంటివి ప్రభావం కింద డిఫైన్ చేయబడ్డాయండి. అందులో దైవ అనుగ్రహం, ఇప్పుడు ఫోర్త్ ఫ్రాడ్ లో దైవ ఆగ్రహం వచ్చింది, డివైన్ ప్రెజర్ అంటే దైవ అనుగ్రహం పేరుతో ప్రభావం పెట్టి మతం మార్చడం. అంటే మా మతంలో మా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మా మతంలోకి వస్తే మీరు జన్మన మీకున్న పాపాన్ని మీ నుంచి విముక్తి చెందుతారు.
ఇప్పుడు మనం హాస్పిటల్లోకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మీరు మతం మారపోతే గనక మీ బిడ్డ అడ్డం తిరిగిద్ది, లేకపోతే మీ పిల్లలు స్కూల్లో చదువుకోవాలి, ఈ పలక ఇస్తాను, లేకపోతే ఈ బుక్స్ ఇస్తాను అంటే, లేకపోతే మీ స్కూల్ ఫీజు కడతాను కానీ మీరు మతం మారాలి.
ఇండ్యూస్మెంట్ అంటే ప్రలోభం కింద వస్తుంది. అది మెటీరియల్ బెనిఫిట్స్ ఇవ్వటం, మెటీరియల్ మెటీరియల్ బెనిఫిట్స్ ఇచ్చి రూప పెట్టడం అన్నది మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్. అంటే వస్తు రూపేణా నగదు రూపేణా ఇవ్వటం అన్నది అదొక ప్రలోభం, ఇండ్యూస్మెంట్. ఆ ప్రలోభంలోనే మెటీరియల్ డబ్బు గాని వస్తువు గాని ఇవ్వకుండా దేవుడు సంతోషిస్తాడు. మీరు మతం మారి ఆ దేవుడిని వదిలి ఈ దేవుడిని ఒప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడు, మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం కలిగిస్తాడు, మీకు స్వర్గలోకంలో శాశ్వత పౌరసత్వం ఇప్పిస్తారు, మీకు దేవుని పక్కన పెద్ద కుర్చీ వేసి కూర్చోబెడతారు, ఇలాంటి ఏమో చెప్తారు.
అవును,
కానీ దేవుడికి మహిమతో మా దేవుడికి స్వస్థత పరిచే మహిమ ఉంది, మీ దేవుడికి లేదు. మా దేవుడికి మహిమతో స్వస్థత జయిస్తాము, ఇది డివైన్ ప్లెజర్. మీరు ముఖం మారుతూ మా దేవుడికి అనుగ్రహానికి అనుగ్రహ చేతుల్లోకి వచ్చి మీరు ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతారని చెప్పటం ఇట్ ఈస్ ఇండ్యూస్మెంట్.
అర్థమైంది.
సో ఈ రెండు ఫ్రాడ్ అండ్ ఇండ్యూస్మెంట్ రెండింటికి శిక్ష ఒకటే. ఈ యాక్ట్ లో హిమాచల్ ప్రదేశ్ యాక్ట్ లో ఏం చేశారంటే, ఈ ఒక మామూలు సామాన్య వ్యక్తి అంటే నా అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ మైనర్ ఉమెన్ అంటే ఎస్సీ ఎస్టీ బాలిక బాలు ఆ తర్వాత ఆడవారు వీరిని ప్రలోభ పెట్టి మతం మారుస్తే దానికి మామూలు వీరి మతం మారితే మినిమం 2 ఏళ్ళు మాక్సిమం 7 ఏళ్ళు అండి శిక్ష.
7 ఏళ్ళు మాక్సిమం
7 ఏళ్ళు మైనర్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని చేస్తే కనుక 7 ఏళ్ళు ఎక్కువ జైలు శిక్ష, తక్కువ అంటే తక్కువ 2 ఏళ్ళు జైలు శిక్ష. దీంతో పాటు భారీగా జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది.
అదే మామూలు వాళ్ళండి, అంటే
మామూలు వాళ్ళు
బలహీన బడుగు వర్గాల్ని చేస్తే ఇంకా ఎక్కువ శిక్ష పెట్టారు.
ఎక్కువ వాళ్ళని ఎక్కువ వీక్నెస్ ఎక్కువ వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళని చేస్తే మామూలుగా మిగతా వాళ్ళని చేస్తే ఇది 1 ఏడాది నుంచి 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా.
ఓకే 5 ఇయర్స్.
అలాగే ఇక్కడ 5 ఇయర్స్. అలాగే మత మార్పిడి పెళ్లి కోసం మత మార్పిడి చేయటాన్ని పూర్తిగా నిషేధం చేయలేదు, నల్ అండ్ వాయిడ్ అంటే దాన్ని పూర్తిగా కొట్టివేసేటువంటి చట్టం చేశారు, ఇందులో కలిపారు.
అంటే మీరు ఎవరన్నా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరన్నా మతం మార్చినా కూడా ఆ మతం అనేది చెల్లదని
పెళ్లి చేయటం. కన్వర్జన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యారేజ్,
ఓకే.
అది లవ్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టి కావచ్చు, లేకపోతే ఇండ్యూస్మెంట్ కావచ్చు. ఇందాక డిఫైన్ చేసిన డివైన్ ప్లెజర్ డిస్ప్లెజర్ మోసం లేకపోతే ప్రలోభం ఏది వాడి పెళ్లి చేసినా కూడా ఆ పెళ్లి అసలు చెల్లదు అన్నటువంటి ఒక ప్రొవిజన్ ఇందులో కలిపారు ఈ చట్టంలో, హిమాచల్ చట్టంలో. తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ మామూలుగా ఇంతకు ముందున్న పాత ప్రొసీజర్ ఎవరైతే మతం మారాలి అని అనుకుంటున్నారో వారు 30 రోజులకు ముందు జిల్లా కలెక్టర్ వారికి అర్జీ పెట్టుకోవాలి, దరఖాస్తు పెట్టుకోవాలి.
ఓకే,
నేను మతం మారదలుచుకున్నాను, పలానా మతం నుంచి పలానా మతానికి మారుతున్నాను అని ఆ కలెక్టర్ గారికి ప్రిస్క్రైబ్ ఫార్మ్ ప్రొసీజర్ లో ఇవ్వాలి నోటీస్.
ఓకే, అది అది ఇప్పుడు కూడా ఉంది కదా సార్? అది అంటే యాస్ పర్ లా
గుజరాత్ మొదటి నుంచి ఉంది. అయితే వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేశారంటే మతం ఎవరైతే మార్చడానికి ఉపయోగపడుతున్నారు అంటే ఏదో ఒక సంస్థ ఒక వ్యవస్థ ఒక వ్యక్తి ఒక పురోహితుడో పాదిరియో ముల్లానో ఆలోచిస్తే దాన్ని మతంలో ఆగమానించాలి కదా, ఆ యొక్క మతం మార్చే ప్రక్రియను పూర్తి చేయాలి కదా అతను ఆ సంస్థ గాని. ఆ సంస్థ కూడా కలెక్టర్ వారికి 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, నేను పలానా రోజున పలానా వ్యక్తినో వ్యక్తులను పలానా ప్రాంతంలో పలానా జాగాలో నేను మతం మారుస్తున్నాను అని చెప్పి జిల్లా కలెక్టర్ కి ఒక నోటీస్ ఇవ్వాలి.
ఓకే,
జిల్లా కలెక్టర్ షెల్ అంటే తప్పకుండా దేర్ ఇస్ ఎగ్జెంప్షన్, ఈ యొక్క ఒక నోటీస్ అందగానే జిల్లా కలెక్టర్ వారి అధికారుల చేత పోలీస్ చేత ఆ యొక్క మత మార్పిడి నోటీస్ మీద విచారణ జరిపించాలి తప్పకుండా.
ఓకే,
విచారణ జరిపించి ఇది చట్టబద్ధంగా చట్ట జరుగుతోంది, ఆ వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద జరుగుతోంది, ఇలాంటి ప్రలోభాలు మోసాలు జరగలేదని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆయనకి పర్మిషన్, దానికి పర్మిషన్ ఇస్తేనే ఆ మత మార్పిడి ప్రక్రియ ముందుకు వెళ్ళాలి.
ఓకే,
రెండోది ఈ మత మార్పిడి చేసేటువంటి సంస్థకి కూడా ఇప్పుడు శిక్ష పెట్టారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎన్జిఓ పేరుతో వచ్చి మత మార్పిడి
చేశారు, ఆ సేమ్ ఎవరైతే వ్యక్తులకి ఉన్నటువంటి శిక్ష ఆ సంస్థలకు కూడా ఉంటుంది. ఆ తర్వాత వారికి శాశ్వతంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ బ్యాన్ చేసి, బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళు ఇండియాలో కానీ విదేశాల్లో కానీ నిధులు సమకూర్చుకునేటువంటి ఒక సదుపాయాన్ని విత్డ్రా చేస్తారు, ఇవ్వరు వాళ్ళకి. ఇంకా
అర్థమైంది.
అయితే ఇది చట్టం ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని గ్యాప్ కొంత ఇవి చూడాలండి మనం. అయితే ఇక్కడ మనం విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా మన భారత రాజ్యాంగంలో గాని భారతదేశంలో ఉన్న చట్టాల్లో గాని హూ ఇస్ అ హిందూ, వాట్ ఈస్ రిలీజియన్ అన్నది ఇంకా ఎవరు డిఫైన్ చేయలేదండి.
అయ్యో,
అంటే మతం అంటే ఏంటి, హిందూ మతం అంటే ఏంటి, హూ ఇస్ అ హిందూ, హూ ఇస్ అ క్రిస్టియన్, హూ ఇస్ అ ముస్లిం అన్న దానికి ఎక్కడ కూడా ఈ రోజు దాకా కూడా ఒక నిర్వచనం డెఫినేషన్ ఏ చట్టంలో లేదు.
ఓకే,
అలాగే
అంటే బేసికల్ గా సాదే గారు ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ రాష్ట్ర కాబట్టి రిలీజన్ మీద డెఫినేషన్ లేదా, లేకపోతే మీకు తెలిసినంత వరకు వేరే దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ
రాజ్యాంగంలో ఏం చేశారంటే ఆ రాజ్యాంగంలో కేవలం క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఇస్ హిందూ అన్నారు.
ఓకే,
అంటే ముస్లిం క్రిస్టియన్ దాని వారు హిందూ
అంటే ఎక్సెప్షన్ లో పెట్టారు అన్నమాట మనల్ని.
ఆల్ అదర్స్ ఆర్ హిందూస్. అయితే ఈ మూడింటికి కూడా ఎక్కడ నిర్వచనం లేదు. అలాగే మత మార్పిడి అంటే ఏంటి, ఒక వ్యక్తి ఎప్పుడు ఒక మతం నుంచి ఇంకో మతానికి మారినట్టు లెక్క. అలాగే దీనికి కూడా ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ కూడా డెఫినేషన్స్ లేవండి. లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు వారు వారి ముందు వచ్చినటువంటి కేసుల ఆధారంగా అప్పటికప్పుడు ఒక కాంటెక్స్ట్ లో ఆ సందర్భంలో ఒక నిర్వచనం ఒక నాలుగు లైన్ల డెఫినేషన్ ఇచ్చి ఆ కేసును ఎక్కడితో అంత సాల్వ్ చేస్తున్నారు, తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఒక కేసులో సుప్రీంకోర్టు వారు ఇలా మత మార్పిడి అంటే ఏమిటి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక డెఫినేషన్. ఐడియా టు కన్వర్ట్ హ్యాస్ ఆరిజినేట్ విదిన్ ద ఇండివిజువల్ అండ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే మతం మారాలి అన్న కోరిక ఒక వ్యక్తికి తన మనసులోంచి పుట్టాలి, కానీ బయట శక్తులు బయట ఆలోచనకి వచ్చిన ఆలోచనల వల్ల కాదు. ఓకే, ది చేంజ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అనదర్ ఈజ్ ప్రైమరీలీ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ వన్స్ కన్విక్షన్ that the religion in which he has been born has not measured up to his expectation either spiritual or rational.
Okay, ante ippudu maara ante ganaka nenu convince avvali, ante evaranna chepte gaadu nenu convince ayyi oka deentlo manchiga undi daantlo manchiga ledhu, okay nenu paatisthunna dharmamlo ee problems unnai ani nenu convince avvali.
జన్మపరంగా నేను ఏదైతే మతంలో జన్మించానో మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన మతం ఏదైతే ఉందో అందులో నాకు సంతృప్తి కలగలేదు, నా జీవిత ఆశయాలు దాని ద్వారా నెరవేరలేదు, నాకు దైవానుగ్రహం అందులో కలగలేదు, ఇలాంటివో ఆలోచనలు వచ్చి అతను మారాలి. అలాగే ఏదైతే తన మా ఉన్న మతాన్ని వదిలిపెట్టి కొత్త మతానికి వెళ్తున్నానో అందులో ఇట్ ఇట్ ఈస్ లైక్లీ టు ఎంప్రేస్ should better take care of his spiritual well-being or otherwise accomplish his legitimate aspirations. అంటే ఉన్న మతాన్ని వదిలిపెట్టి కొత్త మతానికి వెళ్ళడం వల్ల నా యొక్క ఆధ్యాత్మిక తర్వాత జీవన ఆశయాలు ఇవన్నిటి కూడా సక్రమంగా నెరవేర్చబడతాయి అన్నటువంటి ఒక నమ్మకం కలిగిన తర్వాతనే అతను మతం మారాలి.
అవును,
అంటే నాకు హాస్పిటల్లో నిన్న ఒక పేరు చెప్పకుండా మనం మాట్లాడుకున్నాము. ఒక 4-5 రోజుల క్రితం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మన రాష్ట్రానికి చెందిన ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు ఏ మతాన్ని పాటిస్తారని అడిగితే ఆయన ఏమన్నారు, నేను మతం ఎక్స్ లో నేను మతం ఎక్స్ చెందినవాడిని, కానీ మతం వైకి చెందిన ప్రార్థనా మందిరానికి వెళ్తాను, మతం వైకి చెందినటువంటి గ్రంథం చదువుతాను, మతం వై యొక్క సిద్ధాంతాలు నమ్ముతానన్నారు. అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఆక్సిమోరాన్ అంటారు, అంటే అది అలా ఉందన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన దానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి, నేను ఈ మతంలో పుట్టినా ఆ మతం యొక్క విశ్వాసిస్తున్నానని ఆయన చెప్పిన కారణాలు ఏమిటి, మాకు ఆ మతం వారు హాస్పిటల్ కట్టించారు, రోడ్లు వేసారు, రైలు ట్రాక్ వేసారు, వాటర్ రోడ్ కట్టారు, తర్వాత మాకు హాస్పిటల్ ఇచ్చారు, చదువు చెప్పించారు, అందువల్ల నేను ఈ మతంలో పుట్టి ఈ మతంలో ఉన్నట్టు కాగితాలు పెట్టుకుని ఆ మతం యొక్క గ్రంథాలు ప్రార్థనాలయాలకి వెళ్తాను, తప్పేంటి అని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో ఈ మతంలో ఉండటం వల్ల నాకు ఒక ఆధ్యాత్మిక జీవన ఆశయాలు నెరవేరట్లేదు కాబట్టి అందులోకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాలి అంతేగాని, ఇప్పుడు చట్టాలు సుప్రీంకోర్టు నిర్వచనాలు ఇవన్నీ చూసిన మీదట ఈ ప్రలోభాలు ఈ ఫ్రాడ్ ఇండ్యూస్మెంట్ కారణాలు చూపించకూడదు ఎవరు కూడా ప్రజా జీవితం.
అంటే బేసికల్ గా ఇక్కడ యాజ్ పర్ డెఫినేషన్ అయితే కనుక మెటీరియలిస్టిక్ ఇండ్యూస్మెంట్ ఏమన్నా ఉంది అంటే ఈ బెనిఫిట్ నేను పొందుతున్నాను మెటీరియలిస్టిక్ గా, అంటే యాక్చువల్ గా యాజ్ పర్ సుప్రీం కోర్టు డెఫినేషన్ ప్రకారం అయితే అది లేదు. అంటే ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ వరల్డ్ లో నాకు ఈ రూల్స్ సాటిస్ఫై అవుతున్నప్పుడు మాత్రమే నేను కన్విన్స్ అయ్యి మతం మారాల్సి ఉంటుంది.
అవునండి, అంటే ఇప్పుడు రాబోయే చట్టాల్లో ఈ గ్యాప్ అన్ని ఫిల్అప్ చేయాలండి, ఈ నిర్వచనాలు ఇవ్వాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో పేరుకి మతానికి సంబంధం లేదని ఒక తీర్పు ఇచ్చిందండి. ఇప్పుడు మొహమ్మద్ సాదిక్ అనే పేరున్న వ్యక్తి ముస్లిం కాదు, సిక్కు ధర్మం వాడు.
ఓకే,
అతను నిరూపించాడు నేను సిక్కు ధర్మాన్ని పాటిస్తున్నాను, ఆ పేరు మొహమ్మద్ సాదిక్ అయినా కూడా నాకు ఇస్లాంకి సంబంధం లేదు, కోర్టు వారిని నిరూపించారు, సుప్రీంకోర్టు ఒప్పుకుని మతానికి పేరుకి సంబంధం లేదు, కానీ ఈ పేరున్న మాత్రాన అది ఈ మతానికి చెందినవాడన్న చెప్పలేమని చెప్పింది.
ఓకే,
అలాగే ఈ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రాన నేను ఆ మతానికి మారినట్టు కాదని ఇంకో కేసులో చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు వారు కేసు టు కేసు వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం వల్ల చట్టపరంగా ఎటువంటి నిర్వచనం లేకపోయేసరికి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి. నేను ఈ మతంలో పుట్టి ఆ మతం గ్రంథాలు చదువుతాను, ఆ మత ప్రార్థనకు వెళ్తాను, తప్పేంటి అనే ఆలోచనలు వస్తున్నాయి. కనుక మనం రాబోయే చట్టాల్లో మనం మా ప్రజాప్రతినిధులని చట్టం చేసేవారిని అడగవలసింది ఏంటంటే, అయ్యా మీరు ముందు ఈ చట్టంలో ఉన్నటువంటి గ్యాప్ అంతా ఫిల్అప్ చేయండి, మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నదాన్ని క్లియర్ గా డిఫైన్ చేయండి, మత మార్పిడి లేదని డిఫైన్ చేయండి, మళ్ళీ స్వధర్మ ఆగమనం రీకన్వర్షన్ అన్నదాన్ని డిఫైన్ చేయండి, లేకపోతే మన కొట్టుకు వస్తారు ఇలాగే అని చెప్పి మనం మన ప్రజాప్రతినిధులు చట్ట ప్రతినిధులు చేసే ప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం పబ్లిక్ లైఫ్ ప్రశాంతంగా జరిగే విధంగా మనం చక్కటి చట్టాలు చేసుకోవాలి మనం.
దీంట్లో కూడా సార్ సాదే గారు అవునండి, వాస్తవం మీరు చెప్పింది. ఒక మాట ఏంటంటే ఇది జనరల్ పబ్లిక్ కూడా కైండ్ ఆఫ్ డిస్కషన్ చేయాలండి, అంటే డిస్కషన్ చేయాలి, డిబేట్ చేయాలి, ఆలోచించాలి, ఒకళ్ళతో మాట్లాడాలి. సో ఇట్లాంటి మాట్లాడుకున్నప్పుడే ఇది ఒక జనరల్ అవేర్నెస్ కూడా క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈ చట్టాల దగ్గరికి వచ్చేంత స్థాయికి రావాలంటే ఈ జనరల్ డిస్కషన్స్ ఇప్పుడు మనలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ప్రచార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవి వీ షుడ్ కైండ్ ఆఫ్ డిస్కస్ దీస్ థింగ్స్.
అవునండి, అంటే మనం చక్కటి అకాడెమిక్ లెవెల్లో చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం సమాజ మాధ్యమాల్లో జరిగేటువంటి డిబేట్లు ఎమోషన్తో కూడినవి, అవతల వాడిని ఇరకాటంలో పెట్టి ఏది ఎడతాను చేసే రకంగా చేస్తున్నా కరెక్ట్ కాదు. దేశంలో ఉన్న ప్రస్తుత చట్టాలు ఏంటి, అందులో ఉన్న లొసుగులు ఏంటి, అందులో ఉన్నటువంటి అంతరాలు ఏంటి, అవన్నీ చూసి అప్పుడు చేస్తే సమాజంలో చక్కటి చట్టాలు తయారవుతాయి. దానిలో మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఇప్పుడు లవ్ జియాద్ అనేటువంటి కేసులు రావటం, లవ్ జియాద్ అనే పదమే లేదని వీరంటాం, మత మార్పిడి అనే పదమే లేదని వారు అనటం, ఇవన్నీ చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి మనకి.
అవును అవును సార్. సరే గారు, ఇంకో క్వశ్చన్ అండి నాకు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, సో ఇంకా ఏమన్నా రాష్ట్రాలు ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ని పరిశీలిస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ చేసి ఉన్నాయి? ఇంకేమన్నా రాష్ట్రాలు ఉన్నాయా భారతదేశంలో?
భారతదేశంలో మొత్తానికి ఒక 9 నుంచి 10 రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లోకి ఉందండి. అటు అక్కడి నుంచి మరి తమిళనాడులో ఒక విచిత్ర ఏంటంటే 2002 చట్టం చేసి దాన్ని ఒక 3-4 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేశారు. అది ప్రభుత్వం మారటం, ఒత్తిడి రావటం వల్ల 2002 చట్టం చేసి, అది చాలా కఠినమైన చట్టం, జయలలిత గారు చేసిన చట్టం చాలా కఠినమైన చట్టం చేసి దాన్ని మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మారినందువలన 2006 దాన్ని లాగు చేసి 2006 వెనక్కి లాగేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు రాష్ట్రంలోని ఉత్తరప్రదేశ్ లా కమిషన్ వారు వాళ్ళ ప్రభుత్వానికి ఒక 290 పేజీల నివేదిక సంబంధించారు. ది 8th రిపోర్ట్ ఆఫ్ ద స్టేట్ లా కమిషన్ 7th రిపోర్ట్ ఆఫ్ ద 7th స్టేట్ లా కమిషన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అలాంగ్ విత్ డ్రాఫ్ట్ బిల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 290 పేజీల ఒక పెద్ద రిపోర్ట్ వీళ్ళు సమర్పించారు లా కమిషన్ వారు. ప్రస్తుతం దేశంలో నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటిలో పెట్టి దీని ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ చట్టం తీసుకురావాలి తప్పకుండా అనేటువంటి ఒక ఒక నిర్ణయానికి వచ్చి ఒక మోడల్ చట్టం, అంటే ఇప్పటిదాకా చేసిన చట్టాల అడుగుల్లోనే వీరు కూడా ఉత్తరప్రదేశ్ శాసన ప్రభుత్వానికి ఇలాంటి చట్టం మీరు కూడా చేయండి అని చెప్పి ఒక ప్రతిపాదన ఇచ్చేసారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారు వాళ్ళు. కనుక ఒకవేళ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కనుక ఈ లా కమిషన్ రిపోర్ట్ వచ్చేసుకుని చేస్తే అక్కడ కూడా చట్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం ఈ ప్రజావేదికల్లో జరిగినటువంటి చర్చల వల్ల కానివ్వండి, ప్రభుత్వానికి అందిన అర్జీలు, కోర్టులలోంచి వచ్చినటువంటి తీర్పుల వల్ల కానీ దేశవ్యాప్తంగా కూడా మన ఎవరైతే పరిపాలన ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక అధ్యక్షులు గృహమంత్రి అమిత్ షా గారు ఇతరులు కూడా అప్పుడప్పుడు దేశంలో ఇలాంటి చట్టం దేశవ్యాప్తంగా చట్టం చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పుకుంటున్నారు.
అవును,
చేస్తారో లేదో తెలియదు కానీ చేయాల్సిన సందర్భం సమయం వచ్చింది అని మాట్లాడుతున్నారు.
అవును అవునండి. సో ఇంకా 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 ఏమేమి రాష్ట్రాలు ఇది చట్టం ఉందండి, ఏమన్నా మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా?
అంటే ప్రస్తుతం మనకి ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి ఉందండి ఈశాన్య రాష్ట్రాల్లో, తమిళనాడు విత్డ్రా చేసుకున్నారు, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ చట్ట ఇలాంటి మత స్వేచ్ఛ నియంత్రణ చట్టాలు అమల్లో ఉన్నాయండి.
ఓకే ఓకే, అంటే ఇప్పుడు కర్ణాటక గానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గానీ, కేరళ గానీ ఇలాంటి రాష్ట్రాల్లో మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో లేదు.
ఇంకొక 19-20 రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో లేదు. ఇన్ఫాక్ట్ ఒక విచిత్రం అంటే మనం గుజరాత్ లో 2003 చట్టం చేశారండి, 2003 తర్వాత చట్టం చేశాక గుజరాత్ నుంచి ఇళ్ల నిండా మనుషులను తీసుకొచ్చి మన రాష్ట్రంలో 2004 నుంచి మత మార్పిడి చేశారు.
ఏంటి సాదేవ్ గారు ఇంకొకసారి చెప్పండి, అది అర్థం కాలేదు.
గుజరాత్ లో మత మార్పిడి నియంత్రణ చట్టం 2003 వచ్చాక అక్కడ పౌరులను ఎవరినైతే మతం మారాలి అనుకున్నారో, మతం మార్చాలి అనుకున్నారో, మొత్తానికి మతం మారే వారిని ట్రైన్లలో నింపి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు 2004 నుంచి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో మన అందరికి తెలుసు. సో అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మత మార్పిడి చేసేవారు, ఎందుకంటే వాళ్ళకు 3 నెలలు 2 నెలలు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడ చట్టం లేదు కాబట్టి ఇక్కడ తప్పు కాదు.
ఓహో, అంటే ఇప్పుడు ఇక్కడ మందు నిషేధం ఎట్లయితే మనం తమిళనాడు బార్డర్ కెళ్ళి తాగొస్తామో అట్లా అనమాట. అది
అంటే కాకినాడ వాళ్ళందరూ యానా వెళ్తారు, శ్రీకాకుళం వాళ్ళు ఒరిస్సా వెళ్తారు, అనంతపురం వాళ్ళు కర్ణాటక వెళ్తారు, మధుకోట వస్తారు.
ఓకే, మరి ఇక్కడ ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఉండిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు వాళ్ళు గుజరాతీ వాళ్ళు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మేము మైగ్రేట్ అయ్యామని చెప్తారా అండి?
అంతే, ఇప్పుడు ఇక్కడ మాకు ఇప్పుడు 4 రోజులు నోటీస్ ఇవ్వాలి ఆయన కలెక్టర్ కి, ఆయన 40 రోజులు వేరే మతం వెళ్ళి నాకు అక్కడ అనిపించింది, అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది మతం మారాలని. అందువల్ల అక్కడ మారాను, అక్కడ నేను ఉన్నప్పుడు అక్కడ చట్టం లేదు కాబట్టి అక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పి 15 రోజులు 2 నెలల తర్వాత ఏంటి అని చెప్తారు.
ఓకే ఓకే, అంటే అంటే దేశవ్యాప్తంగా ఒక చట్టం లేకపోవటం వల్ల కూడా ఇట్లాంటి లొసుకులు, అంటే అంటే మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన జనాలు కళ్ళు మూసుకునే ఉండరు కదా.
అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చట్టం చేసినప్పుడు దాన్ని ఉల్లంఘించాలనుకునేవాడు అందులో లొసుకులు ఎదుగుతాడు ఇప్పుడు కూడా.
అవును అవును, వాస్తవం
ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవరైతే మత మార్పిడిలో చాలా ఉద్రిక్తంగా పనిచేసేటువంటి సంస్థలు మతాలు ఉన్నాయో వారు ఈ పనులు చేశారు. ఎక్కడైతే చట్టం లేదో అక్కడికి తీసుకెళ్లి మతం మార్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి పెట్టేశారు అక్కడ.
అవును, ఇది చాలా వింతగాను, అంటే ఇట్లా కూడా ఆలోచిస్తారా అని ఒక
అంటే
నిజంగా చెప్పాలంటే
ఇప్పుడు యుఎస్ లో ఉన్నారండి, యుఎస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇండియాకి మత మార్పిడికి లేకపోతే మత వ్యాప్తికి పంపించే డబ్బులు పంపించే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అక్కడ వాళ్ళకి ఎవడో లేడు, వాళ్ళు రాయి రప్పకి కోతికి ఆవుకి పూజ చేస్తారు అంటే అవతల అక్కడ అక్కడ వాళ్ళకి వాళ్ళకున్న మతం దాని సూత్రాలు తెలుసు, కానీ ఇక్కడ మతం యొక్క విషయాలు తెలియవు కదా.
తెలియవు తెలియవు.
వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో వీళ్ళేంటో రాయికి దండం పెడుతున్నారు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళని మనం దేవుడికి దండం పెట్టేట్టు చేయించాలని చెప్పి డబ్బులు పంపిస్తారు వాళ్ళు.
అవును,
అంతేగాని వాళ్ళ మతం పుట్టక ముందు 5,000 సంవత్సరాల ముందు నుంచే అన్ని సూత్రాలు కాన్సెప్ట్స్ బాగా ఇవాల్వ్ అయ్యి చక్కటి మత గ్రంథాలు ఉన్నాయి వీళ్ళకి, దాని యొక్క తెలియదు. అందువల్ల ఈ చేసేవాడిని తప్పు చేస్తున్నాను అనుకోడు. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఫారిన్ విజిటర్ వీసా మీద వచ్చి మత ప్రచారం చేసే వాళ్ళకి తెలియదు నేను తప్పు చేస్తున్నామని. సో ఆ చర్చ అనేది విస్తృతంగా జరగాలి, అక్కడ కూడా హైలైట్ అవ్వాలి, అమెరికాలో యూరోప్ లో హైలైట్ అవ్వాలి. ఇక్కడ మన దేశ చట్టాలు మన దేశ సామాజిక స్పిరిచువల్ పరిస్థితులన్నీ అర్థమైతే వాళ్ళు కూడా మానుకుంటారు.
అవును, ఇప్పుడు ఈ సహదేవ్ గారు ఇది కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు వేరే దేశం నుంచి ఫారెన్ నేషనల్స్ వచ్చి ఇండియాలో ప్రచారాలు చేస్తూ ఉంటారు, మనకి చాలా సభలు జరుగుతూ ఉంటాయి, అదని చూస్తూ ఉంటాం. సో అది లీగల్ గా కరెక్టా అండి?
అంటే వాళ్ళు ఏ వీసా మీద వచ్చారన్నది ముఖ్యం అండి. నార్మల్ గా మన దేశంలో రిలీజియస్ వీసా అనేది ఇవ్వరు.
ఓకే, రిలీజియస్ వీసా అనేది లేదు అసలు.
ఇప్పుడు మీకు వీళ్ళు కాన్ఫరెన్స్ వీసా, బిజినెస్ వీసా లేకపోతే టూరిస్ట్ వీసా మీద వస్తారండి ఇండియాకి వచ్చిన వాళ్ళు.
ఓకే,
ఇప్పుడు ఉదాహరణకి అమెరికాకి ఇండియా నుంచి పురోహితులు వాళ్ళు గుండాలు వెళ్ళొచ్చు, ఎందుకంటే అమెరికా వాళ్ళు మా దేశంలో మా అమెరికా దేశంలో హిందూ మత ప్రచారకులు పురోహితులు లేరు కాబట్టి వారు హిందూ పురోహితులని హిందూ మత ప్రచారకుల్ని రిలీజియస్ వీసా ఇస్తారు అమెరికా వాళ్ళు.
అవునండి, R1 వీసా అంటారు.
కానీ అదే పేరు తెలియదు నాకు. అయితే ఆ వీసా మీద మన పురోహితులు వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడ గుండు గోపురాలు పూజలు చేయడానికి దానికి.
అవును,
అయితే ఇండియాలో అన్ని మతాలకి మత ప్రచారకులు మత సూత్రాలను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు క్రిస్టియన్స్ కి సరిపడా పాస్టర్స్, ఫాదర్స్, బిషప్స్, ఆర్చి బిషప్స్ ఉన్నారు ఇండియాలో. ఇట్లా ముస్లింస్ కి సరిపడా ముల్లాలు, మౌల్వీలు, హఫీజులు ఉన్నారు. సో కనుక వేరే దేశాల నుంచి వచ్చి క్రిస్టియానిటీ గురించో ఇస్లాం గురించో చెప్పడానికి మనుషులు అవసరం లేదు. కాబట్టి ఇండియాలో వీసా ఫర్ రిలీజియస్ పర్పస్ R1 ఏదో అన్నారే అది లేదు, ఇక్కడ పద్ధతి లేదు ఇండియాలో.
ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ వీసా మీద వస్తే టూరిస్ట్ ఏదైతే మీరు ప్లేసెస్ చూస్తున్నారో అవి చూసుకుని వెళ్ళిపోవాలి, కాన్ఫరెన్స్ ఉంటే కాన్ఫరెన్స్ చూసుకుని వెళ్ళిపోవాలి, అంతేగాని ఈ ఇక్కడ సభల్లోకి వచ్చి మీరు మా మతంలోకి రండి అని ట్రైన్ లో బస్ స్టాండ్ లో నుంచి పాంప్లెట్లు బంచి పెట్టడం, సో ఇలాంటి యాక్చువల్ గా ఇల్లీగల్
నేరం. పైగా ఇప్పుడు చూడండి, నేను అమెరికాకు విజిటర్ వీసా మీద వచ్చి నేను ఉద్యోగం చేసి జీతం తీసుకుంటే నన్ను జైల్లో వేస్తారు.
అవునండి, అది 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 ఇల్లీగల్ యాక్చువల్గా.
నిర్దాక్షిణ్యంగా ఈ పిల్ల పిల్లలు ఉన్నారు, మాస్కరు ఇలాంటి ఆలోచన అమెరికాలో ఉండదు. చట్టం చట్టమే, చిత్రశిక్షే.
అవును,
నేను అదే ఆ దేశం వాడు వచ్చి మన దేశంలో మత ప్రచారం చేసి వీసా వయలేషన్ వీసా ఉల్లంఘన చేస్తే మనం అయ్యా బాబు తప్పు నువ్వు వెళ్ళిపోని చెప్పి ప్రశాంతంగా పంపించేస్తున్నాం వెనక్కి.
అవును అవును,
సో అది అందరూ గ్రహించాలి. అది అది వాళ్ళు వచ్చేటప్పుడు అది అమెరికన్ సొసైటీలో అమెరికన్ మీడియాలో ఇలా జరుగుతోంది చెయ్యటం, ఆ చట్టం ఆ దేశం యొక్క చట్టం ప్రకారం తప్పు అన్నది తెలిస్తే అమెరికన్ సార్ బై బై అండ్ లార్జ్ లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఈ చట్ట వ్యతిరేకం అంటే వాళ్ళు చెయ్యరు. అది వాళ్ళు చెయ్యరు
చెయ్యరు చెయ్యరు చెయ్యరు చెయ్యరు. సాధ గారు, ఇంకా మనకి రెండు మూడు నిమిషాలే ఉంది కాబట్టి మీరు ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈ హిమాచల్ ప్రదేశ్ లో చేసిన యాక్ట్ వల్ల మన శ్రోతలు తెలుసుకోవాల్సిన రెండు మూడు ఇంపార్టెంట్ విషయాలు ఏంటండి క్లోజింగ్?
మెయిన్ ఇదేనండి, మెయిన్ కాన్సెప్ట్ హిమాచల్ ప్రదేశ్ చట్టం అంతకు ముందు రెండు చట్టాల్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మతం మారటం అన్నది వ్యక్తి యొక్క మనసు హార్ట్ లోంచి రావాలి. బయట యొక్క చట్టం యొక్క ప్రలోభం, ఫ్రాడ్, ఇండ్యూస్మెంట్, మెటీరియల్ మారల్ బెనిఫిట్స్ వల్ల కాదు అన్నది గ్రహించాలండి ఫస్ట్.
ఓకే,
తర్వాత ఈ మెయిన్ గా దేవుడు పేరు చెప్పి మాత్రం చేయదు. స్వచ్ఛత, దైవ అనుగ్రహము, దైవ ఆగ్రహము అన్న పదాలు ఎట్టి పరిస్థితుల్లో మత మార్పిడికి ఆలోచన మతపరమైన ఆలోచన చేయడానికి వాడకూడదు. అది గ్రహించాలి. మత యొక్క సూత్రాలు, ఆలోచనలు, స్పిరిచువల్ థాట్స్ నచ్చితే నేను మతం మారాలి, లేకపోతే నా స్వధర్మంలో ఉండిపోవాలి.
అంటే వాళ్ళు ఏదో ఉద్యోగం ఇస్తున్నాడనో, లేకపోతే పుస్తకాలు ఇస్తున్నాడనో, ఆరోగ్యానికి ఏదో డబ్బులు సహాయం చేస్తున్నాడనో, మారటం అనేది చట్టరీత్యా నేరం కూడా. యాక్చువల్ గా
చట్టరీత్యా నేరం భయపెట్టించడం, దైవ ఆగ్రహం.
అవును అవును,
మనం మన వీడియో చూసాం, దేవుడు విగ్రహారాధికులను అసహించుకుంటున్నాడు అని తిరుపతిలో ఒక మత బోధకుడు పెద్ద వీడియో పెట్టాడు. ఫలానా ముఖ్యమంత్రి దైవ విగ్రహారాధన చేశాడు కాబట్టి అలా చచ్చిపోయాడు ఘోరంగా అని కూడా చెప్పాడు ఆయన ఆ వీడియోలు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఫ్రాడ్ అండ్ ఇన్కరింగ్ డివైన్ డిస్ప్లెజర్. దైవ ఆగ్రహానికి గురయ్యాడు, దేవుడు చెప్పిన పని చెయ్యొద్దు అనుకుని చేశాడు కాబట్టి ఘోరమైన సాగు తచ్చాడని చాలా నిశ్చయంగా కూడా పెట్టారు. ఇది కామన్ గా అందరూ చేస్తున్నారు, చేయకూడదు. సో డివైన్ ప్లెజర్, డివైన్ డిస్ప్లెజర్, దైవ ఆగ్రహం, దైవ అనుగ్రహం అన్న పదాలని చాలా గట్టిగా పట్టుకుని అందరు లోతుగా విశ్లేషించాలి. వీళ్ళు చెప్పేది ఈ రెండింటిలో వస్తుందా అని చెప్పి
మెడికల్ ట్రీట్మెంట్ డివైన్ డిస్ప్లెజర్ గానీ డివైన్ ప్లెజర్ గానీ అది ఆర్టికల్ నెంబర్ ఏంటండి? ఎవరన్నా గూగుల్ చేయాలంటే కూడా
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్టీసీ లో సెక్షన్ 508 లో ఉందండి. అది అది డివైన్ డిస్ప్లెజర్ మాత్రమే అప్పుడు డిఫైన్ చేశారు వాళ్ళు మన చట్టం. డివైన్ దైవ ఆగ్రహం అన్నది మాత్రమే సిఆర్టీసీలో ఉంది. అయితే మత నియంత్రణ చట్టాల్లో డివైన్ ప్లెజర్, దైవ అనుగ్రహం కూడా కలిపారు.
ఓకే ఓకే, అర్థమైంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రెండు కూడా కలిపారు.
అది ప్లస్ మెటీరియల్ బెనిఫిట్స్ కూడా దే కమ్ అండర్ ఇండ్యూస్మెంట్ ఆర్ ఫ్రాడ్.
ఓకే,
సో ఫైనల్ గా మతం మారటం, మత స్వేచ్ఛ అనేది పాటించేటప్పుడు వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత అనుభవంతో రావాలి కానీ అవతల వారు చెప్పిన మాటల వల్ల కాదు అన్నది కూడా ముఖ్యమైన విషయం అండి.
సాధవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సాధవ్ గారు, ఎప్పటిలాగానే మీ లోతైన విశ్లేషణ మన శ్రోతలందరికీ చాలా నచ్చిందని భావిస్తున్నాను. మీరు హిమాచల్ ప్రదేశ్ గురించి, అలాగే ఇక్కడ దేశంలో ఉన్న వివిధ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్స్ గురించి చాలా విపులంగా చెప్పిన ధన్యవాదాలు సాధవ్ గారు.
నాకు అవకాశం ఇచ్చినందుకు మయిన్ మీడియా వారికి, దానధర్మ వెంకట ఉట్కూరి గారికి కృతజ్ఞతలు అంది. అందరికీ నమస్కారం,
థ్యాంక్ యూ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ లో జరిగిన యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే వారం మరొక సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. భారతీయత మన బాధ్యతగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై జై శ్రీరామ్. జై హింద్.
వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం నవంబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.